22, 23, 24. నమే పార్థాస్తి కర్తవ్యం
నమే పార్థాస్తి కర్తవ్యం
త్రిషు
త్రిషు లోకేషు కించన
లోకేషు
నానవాప్తమవాప్తవ్యం
కర్మణి
వర్తయేవ చ కర్మణి
వర్తేయం
యది హ్యహం న వర్తేయం
జాతు కర్మణ్యతంద్రితః
జాతు కర్మణ్యతంద్రితః
వర్తంతే
మమ వర్త్మాను వర్తంతే
మనుష్యా పార్థ సర్వశః
మనుష్యా పార్థ సర్వశః
ఉచ్చీదేయురిమే లోకాః
ఉత్సీదేయురిమే లోకాః
నకుర్యాం కర్మ చేదహం
నకుర్యాం కర్మ చేదహం
శంకరస్య చ కర్తాస్యాం
సంకరస్య చ కర్తాస్యాం
ఉపహన్యామి మా ప్రజాః
ఉపహన్యామి మా ప్రజాః
జనకాదులైనటువంటి వాళ్ళు, మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి కర్మలు చేయవలసినటువంటి అవసరం లేకపోయినప్పటికీ లోక సంగ్రహార్థం, లోకంలో ఉన్నటువంటి జనుల కోసమని వాళ్ళని సరైన మార్గంలో ప్రవర్తింపజేయటం కోసమని వాళ్ళు కూడా కర్మలు చేస్తుంటారు అని భగవానుడు చెప్పాడు. అయితే వాళ్ళు ఎప్పటి వాళ్ళో కదా, అది మాకు ఎట్లా నమ్మకం అని ఆలోచిస్తే, ఇప్పుడు భగవానుడు చెప్తున్నాడు, వాళ్ళు ఎవరో కాదు, నన్నే చూడవయ్యా, ఏ కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేకపోయినా నేనెందుకు కర్మలు చేస్తున్నాను? ఓ అర్జున, ఈ ముల్లోకాల్లో నేను పొందాల్సిందంటూ ఏమీ లేదు, నాకు ఏ కొరతలు లేవు, ఏ కోరికలు లేవు, అందువల్ల నాకు కర్మలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఇప్పుడు లేదు, భవిష్యత్తులో ఏదన్నా పొందాలా అనేటువంటి ఆలోచన నాకు లేదు, అయినప్పటికీ నేను కర్మలు చేస్తూనే ఉన్నాను. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, ఎందుకు చేస్తున్నాను? నేను గనక కర్మలు చేయకుండా సోమరిగా ఉంటే నాకేం పర్వాలా, కానీ అందరూ కూడా నన్ను చూచి నన్నే అనుసరిస్తూ ఉంటారు, దానివల్ల జనులందరూ కూడా సోమరులైపోతారు, చెడిపోతారు. ఎందుకనంటే శ్రేష్ఠులైన వారు, పెద్దలైన వారు సమాజంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు మిగిలినటువంటి వాళ్ళు, పెద్దల్ని పిన్నలు అనుసరిస్తూ ఉంటారు, నాయకుల్ని కార్యకర్తలు అనుసరిస్తూ ఉంటారు, తల్లిదండ్రుల్ని బిడ్డలు అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి నేను గనక కర్మలు చేయకుండా ఉంటే మనం కూడా చేయాల్సినటువంటి పని లేదు అని వాళ్ళు కూడా మానుకుంటారు, దాంతో వాళ్ళు సోమరులు అవుతారు, చెడిపోతారు. సోమరిగా కనుక ఉన్నట్లయితే దేహయాత్ర కూడా సాగదు, పైగా చాలా కాలం సోమరిపోతులాగా తిని గనక పడుకొని ఉంటే ఆరోగ్యం కూడా చెడిపోతుంది, సమాజంలో కూడా అతనికి విలువ లేకుండా పోతుంది. ఏ పని చేయకపోతే, ఎవరు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేయకపోయినట్లయితే ఈ జగచ్చక్రంలో కూడా తేడా వస్తుంది, కర్మసంకరం అవుతుంది. ఏ వర్ణం వాళ్ళు చేయాల్సినటువంటి కర్మలు ఆ వర్ణం వాళ్ళు చేయాలా, అలా చేయకపోతే ఒక వర్ణం వాళ్ళే ఇంకొక వర్ణం కార్యక్రమాలు కూడా చేయాల్సి వస్తుంది. ఇటువంటి కర్మ సంకరానికి కూడా నేనే కారకుండా అవుతా అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు. మరి శ్రీకృష్ణుడికి ఏం కావాలి, రాజ్యం కావాలనా? భోగాలు కావాలనా? రాజ్యమే ఆయనకు కావాల్సి ఉంటే ఎప్పుడో 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే కంసుడిని చంపాడు, మేనమావ కంసుడిని. ఆ కంసుడిని చంపినప్పుడు ఆ మధురా రాజ్యం అంతా తనదే, కాని స్వీకరించాడా? ఆ రాజ్యం నాదేనన్నాడా? ఆ కంసుడి తండ్రి వృద్ధుడైనటువంటి ఉగ్రసేనుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అలానే జరాసంధుణ్ణి భీముడి చేత చంపించాడు. ఆ జరాసంధుడి కొడుకు సహదేవుడికి అక్కడ పట్టాభిషేకం చేయించాడు. ఇక రాజసూయాగ సమయంలో శిశుపాలుణ్ణి వధించాడు శ్రీకృష్ణుడు. మరి ఆ శిశుపాలుడి యొక్క చేది రాజ్యాన్ని ఆయన ఏమైనా స్వీకరించాడా? ఆ శిశుపాలుడి కొడుకు దృష్టకేతువుని తీసుకొచ్చి ఆయన్ని సింహాసనం ఎక్కించాడు. అంతకుముందు నరకాసురుణ్ణి సంహరించాడు. నరకాసురుణ్ణి సంహరిస్తే మరి ఆయన రాజ్యం ప్రాగ్జ్యోతిషపురం, అదేమన్నా ఆయన పరిపాలన చేశాడా? ఆయన కుమారుడు భగదత్తుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఇలా కనుక చూస్తే ఆయనకి ఎక్కడా రాజ్యం మీద కాంక్ష ఉన్నది అని అనటానికి అస్సలు వీలే లేదు. కాంక్ష కాదు కదా, తనకు అసలు అవసరం లేదు అనుకున్నాడు. ఎవరి కోరిక అప్పచెప్పటమే, అంతేగాని తనకు అక్కర్లా. మరి ఆయనకి ఏం కావాలి? ఆయన ఏమైనా కోరిక ఉన్నటువంటి కోరికలు ఏమైనా నెరవేరక ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా శ్రీకృష్ణుడు? లేదు. ఆయనకి ఏమైనా భోగాలు కావాలి అందుబాటులో లేవు అనుకుంటున్నాడా? అది లేదు. కనుక ఆయనకి ఏ కోరికలు లేవు, ఏ కొరతలు లేవు, ఏ అవసరాలు లేవు. మరి ఎందుకు ఆయన ఎల్లప్పుడూ కూడా ఏదో అవసరం ఉన్నట్టుగా కర్మలు చేస్తున్నాడండి అంటే, ఆ కర్మలు కూడా ఎట్లా చేస్తున్నాడంటే జాగరూకతతో చేస్తున్నాడు, సోమరితనం లేకుండా చేస్తున్నాడు, నైపుణ్యంతో చేస్తున్నాడు. ఆ కర్మల్ని ఎలా చేయాలనో అలా చేస్తున్నాడు. ఆ దీనివల్ల నాకేం ప్రయోజనం లేదు కదా అని మనవాళ్ళు అంటారు, ఒళ్ళి వాళ్ళనాడికి తరంబరాలు పోసినట్టని. అది అట్లా ఏం కాదు, చక్కగా చేస్తున్నాడు. కనుక ఇతరులకి ఆదర్శంగా ఉండాలి, తనను చూచి ఇతరులు కూడా చెడిపోకుండా ఉండాలి, వాళ్ళు కూడా బాగుపడాలి, వాళ్ళ దోషాలు వాళ్ళ లోపాలు కూడా తెలుసుకోవాలి, వాళ్ళు సరైనటువంటి మార్గంలోకి రావాలి. ఎవరు చేయవలసినటువంటి కర్మని వాళ్ళు గనక చేయకపోయినట్లయితే కర్మ సంకరమై చెడిపోతారు గనక. అందుకే తనకు అవసరం లేకపోయినా కర్మలు చేస్తున్నాడు భగవానుడు. కర్మఫలాన్ని కోరకుండా, ఏ ఫలితాన్ని ఆశించకుండా యజ్ఞ భావనతోటి ఈ కర్మలు చేయాల. సరేనండి, కోరికలతో కర్మలు చేయటం అయితే మన కోరిక తీరాలి కాబట్టి దాని మీద మనకి బాగా అభిరుచి ఉంటుంది, గట్టిగా చేస్తాం, ఎక్కడా అలసత్వం ఉండదు, సోమరితనం ఉండదు, బాగా గట్టిగా చేస్తాం. ఎక్కడన్నా మనకి తెలియకపోతే ఎవరన్నా అడిగైనా చేస్తాం. అంతేగాని ఎట్లా గట్ల చేసి అవతల బారేద్దాం అని అనుకో. మరి ఏ కోరిక లేకుండా చేయాలంటే అంతగా ఆసక్తి ఉండదు కదా, ఆ కర్మల మీద అంత ఇష్టం ఉండదు కదా. ఏదైనా కోరిక ఉంటే ఇష్టం ఉంటుంది, కానీ కోరిక లేకపోతే ఎట్టయితే ఏమైందిలేండి, అది ఫలితం వస్తే రాకపోతే మనకి అక్కర్లేదు కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది కదా. మరి జ్ఞానైనటువంటి వాడు ఎట్లా జాగ్రత్తగా కర్మలు చేస్తున్నాడు? అతనికి ఏ కొరతలు లేవు, ఏ కోరికలు లేవు, ఏ ఫలితాన్ని ఆశించటల్లా, ఏమి ఆశించకుండా అతడు కర్మల్ని జాగ్రత్తగా ఎట్లా చేస్తున్నాడు? అతడు ఎట్లా చేస్తున్నాడో తెలుసుకుంటే కదా మనం కూడా అలా జాగ్రత్తగా కర్మఫలాన్ని ఆశించకుండా చేయటానికి వీలవుద్ది. ఏమన్నా దానికి ఉపాయం ఉందా? ఎందుకనంటే కోరికలతో చేసేటువంటి కర్మల గురించి ఎవరు మనకు చెప్పక్కర్లా. మనం జాగ్రత్తగా బాగా ఆలోచించి మన శాయి శక్తుల మన శక్తిని మొత్తం ఉపయోగించి చేస్తాం. అదే నాకే ఫలితం అక్కర్లేదు అని అనుకున్నప్పుడు, ఏ కోరిక లేదు అని అనుకున్నప్పుడు దాన్ని అంత గట్టిగా చేయాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. మరి జ్ఞానులైనటువంటి వాళ్ళు అట్లా చేస్తున్నారు కదా, ఎలా చేయగలుగుతున్నారు? మనం కూడా వాళ్ళ మాదిరిగానే చేయాలంటే ఏమిటి ఉపాయం? మనం కూడా కర్మఫలాన్ని ఆశించకుండా నిష్కామంగా లోక కళ్యాణకారకంగా ఏదో రకంగా మనం కూడా కర్మ చెయ్యాలి అని అనుకోండి, మనకేం ఫలితం లేనప్పుడు ఎందుకండి మనం చేయటం అని అనిపిస్తుంది కదా. అలా అనిపించకుండా చక్కగా మనం కర్మలు చేయాలంటే ఎలా అనే విషయాన్ని భగవానుడు తెలియజేస్తున్నాడు. ఎవరు అడిగారు ఆయన్ని? ఎవరు అడగల. ఎవరు అడగకపోయినా ఎందుకు చెబుతున్నాడు? ఇది మన దగ్గర లోపల ఉంటుందిలే మన మనస్సులో ఇట్లాంటి ఆలోచన ఆయనకి తెలుసు. ఎందుకంటే మానవుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో శ్రీకృష్ణుడికి తెలియదా, పరమాత్మకి తెలియదా? కోరికలతో కనుకైతే బాగానే చేస్తారు, కోరిక లేకుండా చేయమంటే ఏదో ఒల్లి వల్లనోడికి తరంబరాలు పోసినట్టుగా ఉంటుంది. కనుక దాన్ని కూడా జాగ్రత్తగా చేయాలా, దానికి ఒక ఉపాయం చెప్పాలి వీళ్ళకి అనేటువంటి ఆలోచనతోటి చెప్తున్నాడు 25 26 శ్లోకాల్లో. 25 26 చూడు.
25
కర్మణ్య విద్వాంసః
సక్తా కర్మణ్య విద్వాంసః
యథా కుర్వంతి భారత
యథా కుర్వంతి భారత
కుర్యాద్ విద్వాంసదా సక్తః
కుర్యాద్ విద్వాంస సదా సక్తః
చికేర్షిల్లోక సంగ్రహం
చికీర్షిల్లోక సంగ్రహం
సక్తా కర్మణ్య విద్వాంసః
సక్తా కర్మణ్య విద్వాంసః
యథా కుర్వంతి భారత
యథా కుర్వంతి భారత
కుర్యాద్ విద్వాంసదా సక్తః
కుర్యాద్ విద్వాంస సదా సక్తః
చికీర్షిల్లోక సంగ్రహం
చికీర్షిల్లోక సంగ్రహం
న బుద్ధి భేదం జనయేత్
న బుద్ధి భేదం జనయేత్
అజ్ఞానాం కర్మ సంగినాం
అజ్ఞానాం కర్మ సంగినా
దోషయే సర్వ కర్మాణి
దోషయేత్ సర్వ కర్మాణి
విద్వాన్ యుక్త సమాచరన్
విద్వాన్ యుక్త సమాచరన్
న బుద్ధి భేదం జనయేత్
న బుద్ధి భేదం జనయేత్
అజ్ఞానం కర్మ సంగినాం
అజ్ఞానం కర్మ సంగినా
దోషయే సర్వ కర్మాణి
దోషయే సర్వ కర్మాణి
విద్వాన్ యుక్త సమాచరన్
విద్వాన్ యుక్త సమాచరన్
భారత ఓ భరత వంశములో జన్మించినటువంటి వాడా అర్జున, కర్మాణి సక్తాహ కర్మఫలములో ఆసక్తి ఉన్నటువంటి అవిద్వాంసః అజ్ఞానులు, అవిద్వాంసః విద్వాంసులు కాదు అవిద్వాంసః అజ్ఞానులైనటువంటి వాళ్ళు అంటే దేహభావంలో ఉన్నటువంటి వాళ్ళు, యథా కుర్వంతి ఏ విధంగా శ్రద్ధగా కర్మని చేస్తారో తథా అదే విధంగా అసక్తః విద్వాన్ అలాగే ఏ కోరిక లేనటువంటి జ్ఞానైనటువంటి వాడు లోక సంగ్రహం లోక కళ్యాణాన్ని చికీర్షు కోరినటువంటి వాడై కురియాత్ శ్రద్ధతో పనులు చేస్తాడు. అదయ్యా అర్జున, కర్మఫలములో ఆసక్తి ఉన్నటువంటి అజ్ఞానులు ఏ ప్రకారంగా కర్మల్ని ఎంతో జాగ్రత్తగా ఇష్టపూర్వకంగా ఆసక్తితో శ్రద్ధతో చేస్తుంటారో, కర్మఫలంలో ఏమాత్రం ఆసక్తి లేనటువంటి జ్ఞానులు కూడా లోకక్షేమం కోసం అని, లోకానికి ప్రయోజనం కలగాలి అనేటువంటి భావనతోటి శ్రద్ధతో పనులు చేయాలి, చేస్తారు వాళ్ళు. ఇంకా కర్మసంగినాం, కర్మఫలం మీద ఆసక్తి ఉన్నటువంటి అజ్ఞానాం, అజ్ఞానుల యొక్క బుద్ధి భేదం, వాళ్ళ యొక్క బుద్ధిని నా జనయ చెదరగొట్టకూడదు. అజ్ఞానంలో ఉండి కోరికలతో కర్మలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చెడగొట్టొద్దు, వాళ్ళని ఎబ్బే అట్లా చేయొద్దు, మీకు ప్రయోజనం ఏం చేస్తే మరి ఎట్లా చేయాలంటారు, మనం ఏదో చెబుతాం, ఇదేమో వాళ్ళకి తెలియదు చెయ్యరు, అదేమో మానేస్తారు, రెండికి చెడిపోతారు. అందుకని అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఎట్లా అయితే జాగ్రత్తగా ఇప్పుడు కర్మలు చేస్తున్నారో వాళ్ళు అట్లా చేయని, వాళ్ళని చెడగొట్టొద్దు. యుక్త విద్వాన్, మరి ఏం చేయాలి మనం? తాను యోగంలో నిలిచి సర్వకర్మాణి, సమస్త కర్మల్ని సమాచరం జోషయేత్, వాళ్ళు కూడా ఆచరించడానికి ప్రోత్సహించాలి. నీ మాటలతో కాదు, నీ ఆచరణతో వాళ్ళను కూడా చిన్నగా ఈ మార్గంలోకి రావాలి. ఇది భగవానుడు చెప్తున్నటువంటి మాట. కర్మఫలంలో ఆసక్తి ఉన్నటువంటి అజ్ఞానులు ఏ ప్రకారంగా అయితే కర్మల్ని శ్రద్ధగా చేస్తారో, కర్మఫలంలో ఆసక్తి లేనటువంటి జ్ఞానులు కూడా లోక కళ్యాణార్థమై ఆ పనుల్ని జాగ్రత్తగా చేయాల, శ్రద్ధతో చేయాల. అంతేకాదు, ఈ కర్మఫలం మీద ఆసక్తితోటి కర్మల్లో ఇరుక్కుపోయినటువంటి అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బుద్ధిని జ్ఞాని చెడగొట్టకూడదు. ఏం చేయాలి మరి? తాను యోగంలో నిలిచి కర్మలు చేస్తూ వాళ్ళని ఆ సకామ కర్మల నుంచి నిష్కామ కర్మ వైపుకి మార్చాల. సమస్త కర్మల్ని కూడా వాళ్ళు కూడా ఫలాసక్తి లేకుండా చేయటానికి వాళ్ళని కూడా తయారు చేయాల, వాళ్ళని అట్లా ప్రోత్సహించాల. ఇది ఈ రెండు శ్లోకాల యొక్క భావం. జ్ఞానులు ఎట్లా చేస్తారో చెప్పారు, కర్మఫలం మీద ఆసక్తి లేకుండా జ్ఞానులు ఎట్లా చేస్తారో చెప్పాడు. అలాగే జ్ఞానులైనటువంటి వాళ్ళు అజ్ఞానుల్ని చెడగొట్టకూడదు, రెంటికి కాకుండా చెడగొట్టకూడదు, వాళ్ళని అలాగనే చైనిస్తూ వాళ్ళని క్రమంగా తాను మార్గదర్శకుడిగా ఉండి వాళ్ళని చేయాలి. అజ్ఞానులు ఈ ప్రపంచాన్ని తమకు ఒక భోగ వస్తువు అనుకుంటారు. కొంతమందిని కదిలించండి, వాళ్ళు ఏమంటారు, ఎవడ్రా పిచ్చోడా, భగవంతుడు చెప్పాడు, భగవద్గీత చెప్పింది అని ఎలా ఎవడ్రా చెప్పింది? ఈ లోకంలో మనల్ని పుట్టించినటువంటి వాడు భగవంతుడు అయితే, వీటన్నిటిని సృష్టించిన వాడు ఎవరు? భగవంతుడు కదూ, దేని సృష్టించాడు? మనం అనుభవించడానికేగా, అక్కడ పండు ఉంది మనం తినటానికేగా, అక్కడ ఏదన్నా ఒక వస్తువు ఉంది మనం తెచ్చుకొని అనుభవించడానికేగా. కనుక భగవంతుడే మనల్ని సృష్టించాడు, వస్తువుల్ని సృష్టించాడు, ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. దేనికి? హాయిగా దీంట్లో అనుభవించండి, అన్ని సంపాదించుకోండి అని. కాబట్టి ఆ భోగాల్ని అనుభవించడానికే మనకి చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఇవన్నీ భగవంతుడు ఇచ్చి పంపించాడు. చూడటానికి కళ్ళు ఇచ్చాడు, వినటానికి చెవులు ఇచ్చాడు, వాసన చూడటానికి ముక్కు ఇచ్చాడు, రుచి చూడటానికి నాలుక ఇచ్చాడు, స్పర్శించి తెలుసుకోవటానికి చర్మం ఇచ్చాడు, పనులు చేయటానికి కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. అన్నీ ఇచ్చింది దేనికి? ఆయనకేం పని పట్టలేకనా? పిచ్చోళ్ళలారా, నేను చెప్తున్నాను వినండి అని వాళ్ళే భగవద్గీతను చెబుతుంటారు. ఈ భగవద్గీతను కాదు, వాళ్ళ భగవద్గీతను చెప్తుంటారు. మనం ఏదైనా కష్టపడుతున్నాం, ఎందుకు కష్టపడతాం? మనం సుఖపడటం కోసం. లేకపోతే మనకెందుకు అనవసరంగా? మనం ఇంత తెలివితేటలు ఉపయోగించి, మనం శారీరకంగా శ్రమపడి ఇవన్నీ సంపాదించుకొని మనం అనుభవించడానికి గదు. కాబట్టి మన అనుభవం కోసం, మన ఆనందం కోసం, మన వాళ్ళ యొక్క ఆనందం కోసం, మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆనందం కోసం ఎంతో పట్టుదలతోటి, దీక్షతోటి, శ్రద్ధతోటి మనం కర్మలు చేస్తుండాలా. అలా కాకపోతే ఈ విధమైనటువంటి కర్మల వల్ల ప్రయోజనం ఏముంది అంటారు. అయితే ఇక్కడే ఒక దోషాన్ని కూడా మనం చూడాలి. ఎవరైతే కర్మఫలాన్ని ఆశించి కర్మలు చేస్తారో వాళ్ళు త్వరలో అలసిపోతారు. కర్మఫలాన్ని ఆశించి కర్మలు చేస్తే ఆ కర్మలు చేస్తూ చేస్తూ వాళ్ళు ఏం చూస్తారు, మనకు వచ్చుద్దా రాదా, గెలుస్తామా గెలవా, మనకి ప్రయోజనమా లేదా, మనకు అందుద్దా అందదా, మధ్యలో ఇవ్వడం తన్నుకుపోతాడా, అసలు మనకు అదృష్టం లేదా, మనకు అదృష్టం ఉందా, ఇవన్నీ ఆలోచిస్తారు. ఈ ఆలోచించేటప్పుడు ఏమవుద్ది, అలసట ఏర్పడుతుంది, కాబట్టి అలసిపోవటం జరిగింది. ఎందుకనంటే ఈ ఫలాపేక్ష వల్ల, ఈ ఫలితం మీద ఆసక్తి వల్ల, అది వస్తుందో రాదో ఏమవుతుందో అనేటువంటి ఆందోళనతో అలసట కలుగుతుంది. అదే కర్మఫలం మీద ఆసక్తి లేనటువంటి, జ్ఞానులైనటువంటి వాళ్ళు కర్మల్ని నిర్లిప్తంగా చేస్తారు. వాళ్ళకి చేసే కర్మ మీదనే దృష్టి ఉంటుంది, కానీ వచ్చే ఫలితం మీద దృష్టి ఉండదు. వచ్చే ఫలితం మీద దృష్టి ఉంటేనేమో అలసట, చేసే పని మీద కనుక ఉంటే ఆ పని ఎంత నైపుణ్యంగా చేయాలా, ఎంత చక్కగా చేయాలా, ఎంత శ్రద్ధగా చేయాలా అని చేస్తారు. ప్రశాంతమైనటువంటి మనసుతో చేస్తారు. కనుక ఎప్పుడు కూడా స్వలాభం లేదు కాబట్టి, మనకేం ప్రయోజనం లేదు కాబట్టి కర్మాచరణలో నిర్లక్ష్యం అనేటువంటిది ఉంటుందేమో, అలా వద్దు, పట్టుదలతో పనిచేయండి. అది ఎందుకు, అదే చెప్పారు లోక సంగ్రహార్థం. వాళ్ళకేమో ఒక కోరిక ఉంది, ఆ వస్తువు నాకు కావాలి, ఆ సుఖం నాకు కావాలి, ఆ భోగం నాకు కావాలి అనే ఉద్దేశంతో కర్మలు చేస్తున్నారు. మరి ఏమి అక్కర్లేదనే వాళ్ళు, అందుకని వాళ్ళకు కూడా ఒక కోరిక ఉండాలి. ఏమిటా కోరిక అని అంటే, 10 మంది బాగుండాలా, లోక కళ్యాణం కోసం చేయాలా, భగవత్ ప్రీతి కోసం చేయాలా, లోక కళ్యాణం కోసం ఈ కర్మను నేను బాగా గట్టిగా చేయాలా, జాగ్రత్తగా చేయాలా, నైపుణ్యంతో చేయాలా అనేటువంటి భావన పెట్టుకోవాలి. ఆ భావన పెట్టుకుంటే అప్పుడు ఏ రకమైనటువంటి స్వార్థం లేకుండా, ఫలాసక్తి లేకుండా, దీక్షగా, పట్టుదలతో ఆ కర్మలు కొనసాగించవచ్చు. కనుక మనం చేసేటువంటి కర్మకి ఒక ఆలంబనం కావాలి, ఒక ఆధారం కావాలి. అదేమిటి అని అంటే, లోక శ్రేయస్సు, లోక కళ్యాణకాంక్ష. కాబట్టి ఎట్లాగయ్యా మనకి ఏ కోరిక లేకుండా కర్మల్ని జాగ్రత్తగా ఎట్ట చేస్తామని అంటే, లోక కళ్యాణ కాంక్షతోటి చేయాలి. మనం చేసేటువంటి పని వల్ల 10 మంది ఆనందిస్తున్నారు, 10 మంది సుఖపడుతున్నారు, 10 మందికి ప్రయోజనం కలుగుతా ఉన్నది అనేటువంటి భావన మనస్సులో గనక ఉన్నట్లయితే అతడికి ఏ రకమైనటువంటి భారం ఉండదు. చాలా సంతోషంగా, చక్కగా, ఏ లోపం లేకుండా చేస్తాడు. స్వార్థం కోసం, డబ్బు కోసం, ఫలితం కోసం, సుఖభోగాల కోసం కర్మల్ని జాగ్రత్తగా చేసేటువంటి వాడు అజ్ఞాని. ఏ స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసం కర్మలు చేసేటువంటి వాడు జ్ఞాని. ఇదే గుర్తు. మనం ఎట్లా కర్మలు చేస్తున్నామో ఆలోచించుకోవాలి. స్వార్థం కోసం చేస్తుంటే అజ్ఞానులు, లోక కళ్యాణం కోసం చేస్తే జ్ఞానులు. కర్మ అనేటువంటిది ఒక కత్తి లాంటిది. కత్తితో మనుషులు తలకాయలు నరకవచ్చు, కూరగాయలు కూడా దొరుకుకోవచ్చు. అలాగే ఈ కర్మ ద్వారా బంధాన్ని కలిగించుకోవచ్చు, ముక్తిని పొందొచ్చు. ఈ కర్మల ద్వారానే మనం బంధంలో పడిపోయి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ ఈ జన్మ మరణ చక్రంలో ఇరుక్కొని వచ్చు. ఈ కర్మయోగం వల్లనే మళ్ళీ మళ్ళీ మనం బంధంలో పడి జన్మలు ఎత్తుకోకుండా ఆ జన్మ రాహిత్యాన్ని, మోక్షాన్ని పొందటానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి కర్మ అనేది గొప్ప ఆయుధం, కత్తిలాగానే కర్మ అనేటువంటిది గొప్ప ఆయుధం. దాన్ని అసలు మూలను పడేయకూడదు, ఉపయోగించుకోవాలి, సరైన దానికి ఉపయోగించుకోవాలి. మన ఇంట్లో కత్తో చాకో ఉందనుకో, మూల పారేస్తే ఎట్లా? మనకి పనికి పని చేయాలి కదా, కూరగాయలు దొరుకుకోవాలంటే కావాలి కదా. కనుక దాన్ని మూలన పడేయకూడదు, కర్మని మూలన పడేయకూడదు, ఖచ్చితంగా చేయాల్సిందే. తెలిసి వాడుకోవాల, తెలివితో వాడుకోవాల. అందుకే ఈ శ్లోకంలో అజ్ఞానుల సంఘభావంతో కర్మల్ని ఎట్లా అయితే జాగ్రత్తగా చేస్తారో, జ్ఞానులైనటువంటి వాళ్ళు లోక సంగ్రహార్థమై జాగ్రత్తగా కర్మలు చేయాలి, లోక శ్రేయస్సుని కోరుకోవాలి, 10 మందికి మేలు జరిగే విధంగా కర్మలు చేయాలి అని. కాబట్టి ఫలాపేక్షతో చేసేవాడు అసలు నిర్లక్ష్యంగా ఉండడు, పనులు జాగ్రత్తగా చేస్తాడు. కానీ జ్ఞానికి ఫలాపేక్ష లేదు కాబట్టి అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండేందుకోసమని లోక శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోమన్నారు. కాబట్టి ఏమండి, మాకు చెయ్యి బుద్ధి కాదండి, మాకు ప్రయోజనం లేకపోతే మేము ఎందుకు చేయాలా అని అంటే, మహాత్ములైనటువంటి వాళ్ళు అట్లా అనుకోరు. తమకి ప్రయోజనం లేకపోయినా 10 మందికి ప్రయోజనం కలిగింది అని అంటే వాళ్ళు ఎంత కష్టానికైనా సరే సిద్ధపడుతూ ఉంటారు. కాబట్టి లోక శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పనులు చేయటమే కాకుండా అజ్ఞానులైనటువంటి వాళ్ళకి మార్గదర్శకులుగా కూడా ఉండాలి అని మరొక ఉపాయాన్ని కూడా భగవానుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు, లోకంలో అందరూ సకామ కర్మలే చేస్తుంటారు, వాళ్ళకేమో మానవ జీవిత పరమ లక్ష్యం మోక్షం అనేటువంటి విషయం తెలియదు. అందరికీ మోక్షం అంటే తెలియదు. ఇప్పుడు మీరు ఏదో ఇది వింటున్నారు కాబట్టి మోక్షం అంటే అసలైన అర్థం తెలిసింది. కానీ లోకంలో అందరికీ మోక్షం అంటే ఏం తెలుసనంటే స్వర్గభోగాలు అనుభవించడం, అదే మోక్షం అనుకుంటారు. అందుకనే మనకి ఎక్కడైనా సరే ప్రచారం చేస్తుంటారు, ఇదిగో ఈ పూజలు చేయండి మీకు మోక్షం వచ్చేస్తుంది, ఇదిగో ఈ భజన చేయండి మీకు మోక్షమే, ఇదిగో రామకోటి రాయండి మీకు మోక్షమే, ఇదిగో హనుమాన్ చాలీసా 100 సార్లు చదవండి మీకు మోక్షమే, ఇదిగో విష్ణు సహస్రనామం చదవండి మీకు మోక్షమే అంటే ఇలా చెబుతున్నారంటే వాళ్ళ చేత చదివించాలనే ఉద్దేశంతో చెబుతున్నారు. మోక్షం అంటే తెలియని వాళ్ళు కూడా చెప్తుంటారు మోక్షం అని. మోక్షం అంటే ఏదో గొప్పదన్న సంగతి తెలుసు, కానీ మోక్షం అంటే ఏదో ఆ లోకానికి పోయి రావటమే అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. మోక్షం అంటే జన్మ లేకుండా చేసుకోవటం, పరమాత్మతో ఐక్యం కావటం, పరమాత్మగా ఉండిపోవటం అనేటువంటి విషయం తెలియదు. మోక్షం అంటే నీ స్వరూపం ఏమిటో తెలుసుకొని, నీ స్వరూపం ఆత్మ అని తెలుసుకొని ఆత్మగా ఉండిపోవాలి, జన్మరాహిత్యాన్ని పొందాలి అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. కనుక ఈ లోకంలో సుఖాలు భోగాలు అనుభవించటమో, పరలోకంలో సుఖభోగాలు అనుభవించటమో, ఇదే ప్రధానం అని అనుకునేటువంటి వాళ్ళు, ఈ ఫలితం నాకు రావాలి అనేటువంటి కోరికతోటి కామ్య బుద్ధితోటి కర్మలు చేస్తుంటారు. వాళ్ళకి నిష్కామ కర్మయోగం అంటే తెలియదు. దాని యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క ఆధిక్యతని అర్థం చేసుకోలేదు. నిజం చెప్పాలంటే భగవద్గీత నాకు తెలుసండి అనుకునే వాళ్ళల్లో కూడా కర్మయోగం యొక్క ఆవశ్యకత తెలియదు, నిష్కామ కర్మయోగం యొక్క ప్రాధాన్యత, దాని యొక్క గొప్పతనం తెలియదు. అందుకనే ఈ 3వ అధ్యాయం పునాది అని చెబుతుంది. ప్రతి మానవుడికి కూడా ఇది ఒక పునాది. ఈ పునాది లేకుండా పైన ఇల్లు కట్టుకుంటే అది నిలవదు, పునాదితోటే కట్టుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ నిష్కామ కర్మయోగం అనేటువంటిది ఖచ్చితంగా తెలియాలి. సరే, ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళని ఎలాగైనా మార్చాలి అనేటువంటి ఉద్దేశం కనుక ఉన్నట్లయితే, వాళ్ళని సరైనటువంటి మార్గంలో మళ్లించాలనుకుంటే, అబ్బాయి మీరు చేసేటువంటి మార్గం తప్పయ్యా, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే బంధువులు పడిపోతారు, దానివల్ల మీరు మళ్ళీ మళ్ళీ పుడతారు, మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తారు, మళ్ళీ మళ్ళీ దుఃఖాలు కష్టాలు అనుభవించాలా? ఒక్కో సందర్భంలో మీరు పందులుగా, కుక్కలుగా, నక్కలుగా, బల్లులుగా, పిల్లులుగా కూడా పుడతారు. ఈ సంసార జన్మరణ చక్రంలో ఇరుక్కుపోతారు. అందుకని మీరు ఈ సకామ కర్మల్ని చేయొద్దు. మీరేం చేయాలంటే మోక్షాన్ని పొందాలా, జన్మరాహిత్యాన్ని పొందాలా. అలా పొందాలంటే కోరిక లేకుండా కర్మలు చేయాలా. కాబట్టి కోరిక లేకుండా, ఫలితాన్ని ఆశించకుండా నిష్కామ కర్మలు చేయండి అని కనుక చెబితే, వాళ్ళు మొట్టమొదటి ఏం తెలుసుకుంటారంటే, మనం చేసే కర్మలన్నీ వ్యర్థము, ఇది బంధాన్ని కలిగిస్తుంది, ఇది మళ్ళీ మళ్ళీ జన్మల్ని తీసుకొస్తుంది, కాబట్టి మానేద్దాం, అంతటితో అయిపోద్ది, చేసే కర్మలు మానేస్తారు. సరే, నిష్కామంగా చేయమన్నారు కదూ, ఇది అర్థం కాక, అర్థమైనా కూడా ఎందుకు చేయాలి మనం అనవసరం కాని, ఇది చేయరు. అప్పుడేమవుద్ది, ఇంటి కోటికి బంతి కోటికి రెంటికి జడిన అవుద్ది. రెంటికి జడిన రేవడి అంటారు కదా, అదిగో ఆ ప్రకారంగా చేసే సకామ కర్మలు మానేస్తారు, నిష్కామ కర్మలు ఎలా చేయాలో తెలియక అవి మానేస్తారు, రెండు మానేస్తారు అని జాగ్రత్త చెబుతున్నాడు ఇక్కడ భగవానుడు. నిష్కామ కర్మలు ఆచరించమని సకామ కర్మలు చేసే అజ్ఞానుల్ని మంచి మార్గంలోకి తేవటానికి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. పక్కన వాళ్ళకి చెప్పే బాకండి, మీరు చేసేదంతా వ్యర్థం, ఇదిగో ఇది చేయాలా అని చెబితే, అదేమో వ్యర్థం కాబట్టి వదిలేస్తారు, ఇదేమో ఎట్ట చేయాలో తెలియక మానేస్తారు. కనుక వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళని కదిలించబాకండి. ఎందుకంటే మహాత్ములైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు, సాధు సన్యాసులైనటువంటి వాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు ఎక్కడైనా పొరపాటు పడతారేమోనని భగవానుడు ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నిష్కామ కర్మలే ఆచరిస్తూ, అవే ఆచరించాలని తెలిసి ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి మిగిలినటువంటి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి అని అనుకున్నటువంటి వాళ్ళని, ఇదిగో ఈ జాగ్రత్తలు తీసుకోండి అని హెచ్చరిస్తున్నాడు. సకామ కర్మల్లో ఇరుక్కుపోయినటువంటి అజ్ఞానుల యొక్క బుద్ధిని చెడగొట్టకుండా మీరు యోగంలో నిలిచి కర్మలు ఎట్లా చేయాలో, ఎందుకు చేయాలో ఆచరించి చూపండి అంటున్నాడు. వాళ్ళు చేసేదాన్ని ముందుగా ఆపేయబాకండి, వాళ్ళని చేయనియండి, వాళ్ళని చేయనిస్తూ మీరు ఎట్లా చేయాలనో ఆచరిస్తూ వాళ్ళకి బోధించండి. నిష్కామ కర్మల్ని ఎలా చేయాలో, ఫలితాన్ని ఆశించకుండా ఎలా చేయాలో, యజ్ఞకర్మలుగా ఎట్లా చేయాలనో, స్వార్థం లేకుండా త్యాగబుద్ధితోటి ఎట్లా చేయాలనో మీరు చేస్తూ వాళ్ళకి మార్గదర్శకులుగా ఉండండి. కాబట్టి అలా ఉండాలి తప్ప, అలా కాకుండా మీరు గనక ఒక్కసారిగా వాళ్ళ గనక ఈ మోక్ష మార్గాన్ని ప్రయాణించడానికి నిష్కామ కర్మయోగమే ఆచరించాలి అని కనుక చెబితే, వాళ్ళు చేసే కర్మను కూడా వదిలేస్తారు. అందుకనే ఒక సామెత ఉంది, క్షుద్రజనులకి చెప్పే కన్నా రుద్రభూమిలో చెప్పటం మంచిది అని అన్నారు. క్షుద్రజనులకి చెప్పటం కంటే రుద్రభూమిలో చెప్పటం మంచిది. అంటే ఈ సరిగ్గా అవగాహన చేసుకోలేనటువంటి, ఈ అజ్ఞానులైనటువంటి వాళ్ళు, బుద్ధి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు తెలుసుకోకుండా తెలిసినటువంటి వాళ్ళని కూడా ఎగతాళి చేసేటువంటి వాళ్ళు వాళ్ళ క్షుద్రజనులు, అట్లాంటి వాళ్ళకి చెప్పేటంటే రుద్రభూమిలో చెప్పటం మంచిది, శ్మశానంలో శవాలకు చెప్పటం మంచిది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాళ్ళని కర్మలు చేయనిస్తూనే, తాను నిష్కామ కర్మలు ఆచరిస్తూ తన స్థాయిలో తానుంటూ క్రమంగా వాళ్ళంతా వాళ్ళంతట వాళ్ళుగానే ఆ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించేటట్లుగా చేయాలి. అది కొత్త గుర్రాన్ని ఎక్కేటప్పుడు గుర్రం ఎక్కనీదు తొందరగా. పూర్వకాలంలో గుర్రం ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే పెళ్ళిళ్ళు కనుక అయినట్టే ముందు వరుడు గుర్రం ఎక్కాల. నాకు తెలిసినంత వరకు కొన్ని చోట్ల పెళ్లిలో గుర్రం తేలేదని చెప్పి పెళ్లి కొడుకు పెళ్లి మానుకున్నాడు. అందుకని గుర్రం ఎక్కాల. సరే వాళ్ళకైతే ఎక్కిచ్చేవాడు ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, కానీ కొత్తగా గుర్రాన్ని తెచ్చుకున్నటువంటి వాడు ఆ గుర్రాన్ని ఎక్కాలంటే ఎక్కనీదు. అందుకని ఏం చేయాలా, దాంతో పాటుగానే వీడు కూడా పరిగెత్తాల. ఎక్కకుండా కిందనే, వీడు ఎక్కబోయేటప్పటికి అది పరిగెత్తుంది, అది పరిగెత్తి వీడి వాడు పరిగెత్తాల. అలా దాంతో పాటు పరిగెత్తి 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 కాస్త అది ఒక్కరో అలవాటు అయిన తర్వాత చిన్నగా దాన్ని అలవాటు చేసుకొని అప్పుడు ఎక్కి కూర్చోవాలి. కూర్చొని కళ్ళెం బిగించాడు అనుకో, ఇక తర్వాత అది ఏం చేయదు, చక్కగా పోవచ్చు. అలా కాకుండా ఒక్కసారి ఎక్కి కూర్చున్నాడు అనుకో, ఎందుకంటే కొత్త వాడికి పొద్దు తెలియదు, అందుకని ఏదో ఒకటి ఎక్కేద్దాం తొందరగా అనుకుంటాడు. మనం ఇంత డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, ఎక్కకపోతే ఎందుకని. ఏమవుతుంది, వాడు ఎక్కి కూర్చుంటే డామును పడేస్తుంది, నడుము విరిగిపోతుంది. అందుకని ఈ నిష్కామ కర్మలు ఆచరించమని చెప్పడానికి కూడా అందుకని జాగ్రత్తగా ఉండాలి. సకామ కర్మలు ఆచరించే వాళ్ళని ఆ కర్మలు ఆచరిస్తూనే నిష్కామ కర్మల గురించి వాళ్ళు తెలుసుకొని ఆ నిష్కామ కర్మల్ని ఆచరించేటట్లుగా చేయాలి. ఇది కాబట్టి కర్మలు చేయటంలో జ్ఞానికి అజ్ఞానికి భేదమేమీ లేదు. వాళ్ళు ఏ పని చేస్తారు, వీళ్ళు ఆ పనే చేస్తారు. మరి తేడా ఎక్కడుంది, కర్మలు చేయటంలో తేడా లేదు, ఆ కర్మల గురించినటువంటి ఆలోచనలో తేడా ఉంది. అంటే బాహ్య దృష్టిలో ఇద్దరు ఒకటే, కానీ వాళ్ళ భావాల్లో మాత్రం తేడా ఉంది. ఒకడేమో కోరికలతో చేస్తున్నాడు, ఆ కోరిక నాకు కావాలి, ఆ ఫలితం నాకు కావాలి. ఇతడేమో 10 మందికి మేలు జరగాలి, నాకేం అవసరం లేదు అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాడు. అందుకని పైన చూసేటువంటి కర్మల్లో తేడా లేదు, లోపల ఉన్నటువంటి వాళ్ళ భావాల్లో తేడా ఉంది. కాబట్టి అజ్ఞానేమో బంధించబడుతున్నాడు, బంధంలో పడిపోతున్నాడు, కర్మ బంధంలో పడిపోతున్నాడు. జ్ఞానేమో కర్మ బంధం నుంచి విడుదల పొందుతున్నాడు, మోక్ష మార్గంలో పయనిస్తాడు. ఇక అజ్ఞాని ఏ భావంతో కర్మల యందు ఆసక్తి పొందుతున్నాడు, జ్ఞాని ఏ భావంతో కర్మల్ని ఆచరిస్తున్నాడు, రాబోయేటువంటి 2 శ్లోకాల్లో కూడా భగవానుడు తెలియజేస్తున్నాడు. ఏమిటండి, చెప్పిందే చెప్పినట్టుగా ఉంది మాకు అని అనొచ్చు. అక్కడక్కడ శ్లోకాలను చూస్తే అలాగనే ఉంటుంది, కానీ చెప్పేటువంటి విధానం ఏమిటంటే ప్రతి విషయాన్ని స్పష్టంగా, సున్నితంగా, ఖచ్చితంగా, ఎక్కడ చిన్న సందేహం కూడా లేకుండా చెప్పాలని ఇక్కడ భగవాన్ యొక్క ఉద్దేశం. అందుకనే మనం ఇది విని ఇంటికి పోయిన తర్వాత మనకేదైనా సందేహం వచ్చిందేమోనని ఆ రాబోయే సందేహాలు కూడా లేకుండా చేయటానికి అద్భుతంగా ఈ భగవద్గీతను చెప్పడం జరిగింది. అందుకనే జాగ్రత్తగా ఆలోచించాల. కేవలం శ్లోకంలో చెప్పినటువంటి 4 మాటలే కాకుండా ఆ మాటల వెనుక భగవంతుడి యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలి. దాన్నే లక్ష్యార్థం అంటారు. ఏ లక్ష్యాన్ని ఆశించి మహర్షులు మహాత్ములైనటువంటి వాళ్ళు మనకి గ్రంథాలను అందించారో వాళ్ళ ఉద్దేశాన్ని కనిపెట్టాల. అంతేగాని అక్కడ ఉన్నటువంటి దాని అర్థం తెలుసుకొని ఏదో మనం ఒక డిక్షనరీ చూచి అర్థాలు తెలుసుకొని ఓ ఇది అని అనుకోవటం కాదు, ఆ అర్థాలకి వెనుక ఉన్నటువంటి పరమార్థాన్ని కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకొని భగవద్గీతను వింటేనే మనకు ఉపయోగం, లేకపోతే ఉండదు. అందుకనే ఈ రాబోయేటువంటి 2 శ్లోకాలు కూడా అజ్ఞాని ఏ భావంతో కర్మలు చేస్తున్నాడు, జ్ఞాని ఏ భావంతో కర్మల్ని ఆచరించబోతున్నాడు అంటే అదేమిటండి, ఇప్పుడు చెప్పారు కదా ఫలితాన్ని ఆశించి అజ్ఞాని కర్మలు చేస్తాడు, ఫలితం లేకుండానే జ్ఞాని చేస్తాడని చెప్పారు కదా అని అంటే అట్లా కాదు. అసలు ఆ కర్మల్ని కూడా ఫలితాన్ని ఆశించి కూడా ఎందుకు చేస్తున్నాడు, అదిగో అక్కడికి వస్తున్నాడు. ఇప్పుడు ఫలితాన్ని ఆశించే చేస్తున్నాడు, అసలు ఆ ఫలితాన్ని ఆశించాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది, వాడి లోపల వాసనలు ఉన్నాయి. ఆ వాసనలకి కొంత స్వభావం ఉంది, ఆ స్వభావాన్ని ప్రోత్సహిస్తుంది అది చెప్పబోతున్నాడు. అదేమిటో మనం వివరంగా రేపు తెలుసుకుందాం.